साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। రెండు విశేషమైనటువంటి ఉద్దేశాలతో మనం పనిచేస్తున్నాం. ఒకటేమిటి అంటే ఆధ్యాత్మికత చాలా కష్టతరమైనటువంటి సమయ సాధ్యమైనటువంటి శ్రమ సాధ్యమైనటువంటి విద్య. ఆషామాషిగా ఏదో మీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, మీకు వీలున్నప్పుడు దాని గురించి ఆలోచించటం అనేది జరగదు. రాబోయేటటువంటి రోజులలో మనము దీన్ని పూర్తిగా మెడికల్ సైన్స్ కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి సైన్స్ గా తీర్చిదిద్దుతాము. ఇది మీరు ముందు అవగాహన చేసుకోవాలి. క్లాసెస్ పని పాట లేని వాళ్ళు తోసక వచ్చేటటువంటి తరగతులు కావు. జీవితానికి ఏకైక లక్ష్యమైనటువంటి ఉద్దేశాన్ని పొందటానికి చెప్పే క్లాసులు. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ క్లాసుల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏకైక లక్ష్యం మానవ జీవితము యొక్క ఏకైక లక్ష్యము ఈ క్లాసుల ద్వారా సాధిస్తాం. రెండోది మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇది శ్రమ సాధ్యమైనటువంటిది, సమయ సాధ్యమైనటువంటిది. ఏదో ఆర్తులు ఇచ్చేసాం, దేవుడికి దీపాలు పెట్టేశాము, యజ్ఞం చేసేసాం అంటే కుదరదు. అదే ముఖ్యమైనటువంటిది. ఈ రెండు పాయింట్స్ గుర్తుంటున్నాయా? మొదటిది ఏంటిది, మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము ఈ తరగతుల ద్వారా నేర్చుకోబోతున్నాం. మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము, ఏకైక లక్ష్యము అంటే అర్థం ఏంటంటే, వాడు ప్రెసిడెంట్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏ ఇష్టి అయినా, వాడు చివరికి వాడు ఈ మార్గంలోకి రావలసినదే. లేకపోతే వాడికి ఇవ్వబడినటువంటి మానవ శరీరము వెనక్కి తీసుకోబడుతుంది. చాలా స్పష్టంగా భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ మాటని చెప్పాడు. క్షిపాం అజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. మానవ జీవితం యొక్క ఈ లక్ష్యాన్ని మీరు సాధించటానికి ప్రయత్నించకపోతే ఖచ్చితంగా మీరు విసిరివేయబడతారు. క్షిపామి విసిరేస్తానన్నాడు. అజస్రం ఆసురీష్వేవ యోనిషు, ఆశ్రీ యోనులలో పుడతాము. చేత ఈ విద్యను అవగాహన చేసుకుంటున్నప్పుడు ఈ రెండు గుర్తుండాలి మీకు. మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు అనుభవంలోకి వచ్చింది ఏంటి అంటే, నేను చెప్పింది చెప్పినట్టుగా వెళ్ళటం లేదు. ఒకటే ఒక మార్గం ఏంటి అంటే, నేను చెప్పిన క్యాసెట్స్ కానీ సీడీలు కానీ మీరు పెట్టి వినిపించండి, తర్వాత మీరు డిస్కస్ చేసుకోండి. లేకపోతే చెప్పబడినది చెప్పబడినట్టు వెళ్ళటం లేదు. ఇంకేత మొదటి ఉద్దేశ్యం ఏమిటి మాస్టర్ గారి క్లాసుల్లో అంటే, మానవులు ఒక విశేషమైనటువంటి లక్ష్యము కోసము పుట్టారు. మానవ శరీరధారి ఎవరైనా, వాడికి చదువు వచ్చినా రాకపోయినా, ఆఫ్రికా జంగల్స్ లో ఉన్న హిమాలయాలలో ఒక వశిష్ట స్థాయి ఋషిగా ఎదిగిన వీళ్ళందరికీ లక్ష్యము ఒకటే. రెండోదేంటి, లక్ష్యము అంత సులభంగా మనం పొందలేము. శ్రమ సాధ్యము, సమయ సాధ్యము అంటే మీరు చాలా కష్టపడాలి. శ్రమ సాధ్యము అంటే అర్థం అది, చాలా కష్టపడాలి. రెండోది ఏంటి, సమయ సాధ్యము. మీరు కష్టపడినంత మాత్రాన ఒకరోజు రెండు రోజుల్లో రాదు, కొన్ని జన్మలలో రావుస్తే అదృష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈనాడు మన గురుసత్తా ఏం చెప్తుంది అంటే, చాలా జన్మలు ఎత్తారు, బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మీరు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. ఎవరు మీరు నేను? అర్జునుడు కృష్ణుడు కాదు, మనము మన గురువులు. ఇది గురువులకి సంబంధించినటువంటి మాట తప్ప అర్జునుడికి కృష్ణుడికి సంబంధించినటువంటి మాట కాదు. అంచేత ప్రపంచంలో గురువులు ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే, వారి శిష్యులందరూ కూడా వారితో పాటే కలిసి కలిసి పుట్టారు. కలిసి పుట్టాక గురువు బాధ్యత ఏంటి అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం. శిష్యుడి బాధ్యత ఏమిటి అంటే గురువు చెప్పిన మార్గంలో నడవటం. మళ్ళీ ఆ విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి ఏంటి చెప్పాను నేను, మానవులందరికీ కూడా ఒకే లక్ష్యము ఉన్నది. ఆ ఒకే లక్ష్యానికి పూర్వకాలంలో మన వాళ్ళు ముక్తి అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు ముక్తి అంటే ఏంటి అంటే, బాధర్బంది మీరు భరించలేనప్పుడు, బాధ్యతలను మీరు వహించలేనప్పుడు, మీరు అనుకున్నట్టు పరిస్థితుల్లో లేనప్పుడు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మీ మాటకి విలువ ఇవ్వనప్పుడు మీకు ముక్తి కావాలనిపిస్తుంది. లేకపోతే మీకు ముక్తి అక్కర్లే. ఆ ముక్తి గురించి కాదు వాళ్ళు చెప్పింది. అంచేత ఆ ముక్తి అనేటటువంటి పదాన్ని మనం వదిలేద్దాం, ఆ మాట వాడొద్దు. ఎందుకంటే అది భ్రష్టు పట్టిపోయినటువంటి మాట, దాన్ని భ్రష్టుకి ఎక్కించింది మనమే. చాలా గొప్పదైనటువంటి పదాన్ని, విశేషమైనటువంటి ఆదర్శము లక్ష్యము ఉండేటటువంటి ముక్తి అనేటటువంటి పదాన్ని పూర్ణంగా భ్రష్టు పట్టించాం మనం. ఇంకైతే మీరు ముక్తి కోరుకుంటే మీరు పిచ్చివాళ్ళది, మీకు తెలియదు అసలు మీరేం అడుగుతున్నారో. ఇచ్చంటే శ్రీకృష్ణుడికే ముక్తి లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానేర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంచేతే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞాబద్ధుడు. ఎప్పుడు ఎప్పుడు అధర్మము పెరుగుతున్నదో, ఎప్పుడెప్పుడు ధర్మ హాని జరుగుతుందో, అప్పుడప్పుడు నా అంతటా నేను ఉద్భవిస్తాను. ఆయన కర్మ కూడా చెప్పుకున్నాడు చాలా, చూడండి ఆయన ఏడుపు కూడా అందులో ఏడ్చాడు. తదాత్మానం సృజామ్యహం, నన్ను మీరేం పిలవరు, మీకు నేను అక్కర్లేదు. కానీ నా కర్మ అది ఏంటి అంటే, నేను నా అంతటా నేను ఆవిర్భవించుకుంటా. అంటే మీకు కష్టాలున్నా కూడా భగవంతుడిని కాదు మీరు పిలిచేది, రాక్షసుల్ని పిలుస్తాం మనం. అదే అర్థం చేసుకోండి మీరు. ఈ భావన మీకు చాలా స్పష్టంగా అవగాహనకి రావాలి, లేకపోతే వేస్ట్. ఈ ఆధ్యాత్మికత వేస్ట్, మీరు చేస్తున్న పూజలు వేస్ట్, అన్ని వేస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగకుండా ఎలా ఉండలేరు, మీరు కూడా ఈ పూజలు చేయకుండా ఉండలేరు కనుక చేస్తున్నారంటే, మీకు ఆ పూజలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్లాలో, ఆ పూజల యొక్క లక్ష్యం ఏమిటో మనకి తెలియదు. అదే నేర్చుకోవటానికి ఈ తరగతులు పెడుతున్నాం. పూర్తిగా ఒక స్కూల్ సిస్టమ్ లాగే ఈ క్లాసెస్ జరుగుతాయి. సాధన శిబిరాల క్లాసులు ఎప్పుడు జరిగినా కూడా అవి ఎలా ఉంటాయి అంటే, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. లేట్ కమ్మర్స్ లేట్ కమ్మర్స్ లాగా గుర్తించబడాలి, దానికి తగిన శిక్ష మీరు విధించాలి లేట్ కమ్మర్స్కి. కాలేజీలో క్లాస్కి లేట్గా వస్తే నేను బయట నుంచో పెడతా కిటికీ దగ్గర, నా క్లాసు వింటారు కానీ వాళ్ళు బయట ఉంటారు. ప్రిన్సిపాల్ వాళ్ళు నా క్లాస్ జరుగుతున్నప్పుడు వస్తే బయట నుంచి ఉంటే, ఏమయ్యా లేట్గా వచ్చావా, మాస్టర్ రానివ్వటలేదు నిన్ను అని పాపం వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోతారు. అంచేత కొంచెం మీరు ఈ ఆధ్యాత్మిక జగత్తులో మార్పు తీసుకురండి. నాకు ఇద్దరా ముగ్గురా అనవసరం. పబ్లిక్ స్పీచెస్లో తప్ప సాధనా శిబిరాలలో లేట్ కమ్మర్స్ని వాయిస్తాను, అది గుర్తుంచుకోండి. రేపటి నుంచి నాకంటే ముందు వచ్చి మీరు క్లాసులో కూర్చొని ఉండాలి. నేను వచ్చాక మీరేదో పోజు కొట్టి నా దగ్గరికి రావద్దు. నేను మాట్లాడుతున్నప్పుడు నా దర్శనం చేసుకోవటానికి నాకు మాట్లాడే వారికి మధ్య ఎవరూ రాకూడదు. కొంచెం పద్ధతి అలవాటు చేసుకోండి. చాలా వేషాలు వేశారు మీరు ఆధ్యాత్మిక జగత్తులో. నేర్చుకోదలుచుకుంటే నేను చెప్పినట్టు నేర్చుకోండి. రూల్స్ అర్థమవుతున్నాయి కదా. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను ఏమిటో అది అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికి వస్తుంది, మనము మానవ శరీర ఎందుకు ఏర్పరచుకున్నాము, దాని ఏకైక లక్ష్యము గురించి తెలుసుకోవటానికి ఈ తరగతులు పెడుతున్నాం. దాన్ని ఆధ్యాత్మిక విద్య అంటారు. ఈ విద్య ఎప్పుడో అప్పుడు మానవ శరీరధారి నేర్చుకోవాల్సిందే. అంతవరకు వాడు ఈ చక్రములో ఇరుక్కుని ఉంటాడు. ఈ చక్రములో మీరు పూజలు చేయటం వల్ల బయటపడరు, తపస్సులు చేయటం వల్ల బయటపడరు. అదే కరెక్ట్ అయి ఉంటే రావణాసురుడు బయటపడిపోయి ఉండేవాడు. అన్ని తప అంత తీవ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి రావణాసురుడిని మనం ఏమని పిలుస్తామంటే రాక్షసుడు అని పిలుస్తాం. అంటే మామూలు వ్యక్తి ఏం కాదు, చాలా తపశ్చర్యలు చేశాడు. ఋషుల కంటే కూడా చాలా గొప్ప తపశ్చర్య చేశాడు. వాల్మీకి ఋషి వాక్ రామాయణంలో ఎలా ఫలించింది అంటే, ప్రతిబింబించింది అంటే, ఇటువంటి వ్యక్తి నభూతో నభవిష్యతి, రావణాసురుడు లాంటి సాధకుడు ఇదివరకు ఏమన్నాడు పుట్టలేదు, మరి భవిష్యత్తులో పుట్టబోడు. ఋషి చెప్పేటటువంటి కార్యక్రమం అది, వాక్ అది. మరి ఆ రావణాసురుణ్ణి మనం ఏమంటున్నాం, రాక్షసుడు అంటున్నాం, పనికిరాని వాడు అంటున్నాం, ఓ విలన్గా ఓ దద్దమ్మగా తీర్చి దిద్దుతామండి. అంతేత మన పూజలు మీకు ఆధ్యాత్మికత వైపు తీసుకు వెళ్తున్నాయి అనే భ్రమ కూడా పోగొట్టుకోండి. ఈ క్లాసుల్లో మీకు భగవంతుడి మీద ఏ విధమైనటువంటి ప్రేమ లేదు. మీకు కావలసింది ఏంటంటే ఆయన మీకు ఇచ్చేటటువంటి వరాలు. ఆ వరాలు రావణాసురుణ్ణి పూజిస్తే వస్తాయి అంటే ఈ క్షణం నుంచి మీరు ఈ భగవంతుడిని వదిలేసి గ్యారంటీగా రావణాసురుణ్ణి పూజ చేస్తారు. ఈ మానసికమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి. అది అర్థం అవ్వకుండా ఏదో ఒకసారి క్లాసులకు వచ్చేసి ఒకసారి ఏదో సిద్ధి సాయిబాబా మందిరానికి వెళ్ళిపోయాం అనుకుంటే అది మాత్రం భక్తి కాదు. భక్తి కాదు అది, మీకే తెలుసు. ఒకటి తోచక, రెండు కోరికలు తీర్చుకోవటానికి. విద్య నేర్చుకోవటానికి, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో తెలుసుకోవటానికి మనము ఈ క్లాసులకి రావటం లేదు. నేను ఆధ్యాత్మిక విద్య నేర్పటానికే ఈ క్లాసులు పెడుతున్నా. ఆ ఆధ్యాత్మిక విద్యనే మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము అని కూడా గుర్తుంచుకోండి. ఆవు యొక్క జీవితం యొక్క లక్ష్యము, ఏకైక లక్ష్యము ఏమిటి అంటే పవిత్రత. గాడిద జీవితం యొక్క ఏకైక లక్ష్యము ఏంటి అంటే సహనము, ఓర్పుగా పనిచేసుకోవటం. గుర్రము యొక్క ఏకైక లక్ష్యము ఏంటి అంటే మానసిక శక్తిని పెంపొందించుకుంట. అలాగా ప్రతి క్రిమి కీటక జంతు పశు పక్షాదులన్నిటికీ కూడా లక్ష్యాలున్నాయి. అలాగే జంతు పరంపరలో కొంచెం గొప్పవాడిని అనుకునే భ్రమలో ఉన్నటువంటి మానవుడికి కూడా ఒక లక్ష్యం ఉంది, ఒకే లక్ష్యం ఉంది. అది అర్థం చేసుకోండి, అనేక లక్ష్యాలు ఏం లేవు. అందుకే దేవతల యొక్క వాహనాలు మీరు అర్థం చేసుకుంటే, ఆ వాహనాలను మీరు కనుక ఉపయోగించుకోకుంటే ఆ దేవతాశక్తి మీ దగ్గరికి వస్తుంది. కరెంటు తీగ కరెంటు యొక్క వాహనం. కరెంటు తీగ లేకపోతే కరెంటు మీ వరకు రాదు. అలాగే ఆ దేవతాశక్తులు మీ వరకు రావాలి అంటే ఆ వాహనాలు ఉండాలి. అది కూడా మనకి తెలియదు ఏది ఏ వాహనం, ఆ వాహనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటానికి వాహనం ఉపయోగించుకుంటాం. కారు ఉంది, ఇంటి నుంచి బయలుదేరుతాం, ఆశ్రమానికి వస్తాం, వాహనం. అలాగే దేవతల యొక్క వాహనాలు ఉన్నాయి. దేవతల దగ్గర నుంచి మీ హృదయాంతరాలలోకి రావటానికి కావలసినటువంటి శక్తి ధార ఆ వాహనము ద్వారా వస్తుంది. దాని పేరే వాహనం. వాహనము అంటే వహించేది అని అర్థం. ఆధ్యాత్మిక విద్య యొక్క ఈ రహస్యాలను తెలుసుకోవటానికి మొదటి కండిషన్ ఏంటి అంటే, సాధనా శిబిరాలు మీరు యూనివర్సిటీ క్లాసెస్ లెవెల్లోనే కండక్ట్ చేయాలి. ఆ క్లాసెస్ ని మీరు రెండు వర్గాలుగా డివిజన్ చేయొచ్చు. సీరియస్ గా టైం కి వచ్చి వినేవాళ్ళని ముందు కూర్చోబెట్టండి, ఊసుపోక వచ్చేవాళ్ళని కనీసం 10 అడుగులు గ్యాప్ ఇచ్చి వెనకాతలు కూర్చోబెట్టండి. కలపకండి, పేడా బెల్లం ఏకం చెయ్యొద్దండి. నేర్చుకోండి విధానాన్ని, అర్థమవుతుంది కదా. క్లాసుకు వచ్చేవాళ్ళు నాకంటే ముందు వచ్చి కూర్చోవాలి, ముందు వచ్చి కూర్చోవాలి. తిరుగుతూ ఉంటే కుదరదు, అప్పటికే మైక్ అరేంజ్మెంట్ అన్ని అయిపోవాలి. నేను వచ్చాక మీరు టిక్కులు టక్కులు చేయటానికి పనికిరాదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉంటే నేను క్లాస్ తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతాను. అదే మీకు సుఖకరం అయితే నో ప్రాబ్లం. పద్ధతి లేదు మీకు, అది ఒకటి క్లాస్ యొక్క ఆవేదన లేదు, రెండు భయం లేదు. మరంచేత చచ్చినట్టు ఆ భయాన్ని నేను కల్పింపజేయాలి. సాధనా శిబిరాలలో క్లాసు జరిగితే ఆ క్లాసులో సాధకులకి విశేషమైనటువంటి గౌరవము, మాస్టారు వీళ్ళకి విశేషమైనటువంటి విలువ ఇస్తున్నారు అని వచ్చేవాళ్ళకి తెలియాలి. తెలియాలి అంటే ముందు మీ ప్రవర్తన దానికి అనుగుణంగా ఉండాలి. సాధకులు కాని వాళ్ళేమో టైంకు వచ్చేసి సాధకులు లేటుగా వచ్చినా కుదరదు. ఇంతే నియమాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా స్ట్రిక్ట్ గా రేపటి నుంచి నేను ఈ నియమాన్ని పాటింపజేస్తా. నాతో మీరు రావటం కాదు, నాకంటే చాలా ఒక గంట ముందైనా మీరు ఇక్కడ ఉండే ఏర్పాట్లు చూసుకోవాలి. నాతోనే మీరు రాదలుచుకున్నారు అనుకోండి, ఒక కండిషన్ అప్పుడు ఏంటి అంటే నా బదులు మీరు క్లాస్ తీసుకోండి, నేను వింటా. నాకే అభ్యంతరం ఉంది, నేను చెప్పింది వినాలని రూల్ ఎక్కడుంది? రెండు పాయింట్స్ మళ్ళీ చెప్పాను, అర్థమైంది కదా. ఏకైక లక్ష్యము శ్రమ సమయ సాధ్యము ఆధ్యాత్మికత. మళ్ళీ అది చెప్పినా మళ్ళీ రేపు పొద్దున్నకి మళ్ళీ ఇంకో మాట చెప్పటం నేను వింటున్నాను. నేను అంచేత ఇది ఒకటే ఇక్కడ చెప్తే సీడీ, ఆ సీడీలు మాత్రమే వినండి. నేను ఎన్నిసార్లు చెప్పినా మీకే లాభం అది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్వయముగా చెప్పటానికి ప్రయత్నించవద్దు, బాగా మీకు అలవాటయ్యాక. కానీ మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము ఆధ్యాత్మిక విద్య. ఆ ఆధ్యాత్మిక విద్య సమయ సాధ్యము శ్రమ సాధ్యము. మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని పుట్టగానే అనుకుంటే ఏమైపోడు? మొట్టమొదట ఏం చేయాలి మీరు? వాడికి తిండి బట్ట 17 ఏళ్ల పాటు మీరు వాడికి ఇవ్వాలి. మీరు తిండి పెట్టాలి, వాడికి బట్ట ఇవ్వాలి. వాడికి మధ్యన అనారోగ్యం అది ఏదైనా చేస్తే ఆ అనారోగ్యానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయాలి. సమయము 17 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడు 5 ఏళ్ళు వచ్చాక 1వ క్లాస్ నుంచి 10వ క్లాసు 10 ఏళ్ళు, 10వ క్లాస్ నుంచి పాస్ అయ్యాక ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, దాని తర్వాత షార్ట్ టర్మ్ ఎంసెట్లో సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ కోర్స్ ఇప్పించాల్సి వస్తుంది. మీరు అప్పుడు సీట్ వచ్చాక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుకోవాలి వాడు. 12+5=17. ఈ 17 ఏళ్ల కాలము ఇంకో పని చేయటానికి వీల్లేదు వాడు. నేను ఉద్యోగం చేస్తూ చదువుకుంటానండి, నేను ఆటలు ఆడుకుంటూ చదువుకుంటానండి అంటే మీరు ఒప్పుకోవటం లేదు. ఇంకా ట్యూషన్స్ కూడా పెట్టిస్తారు. అంటే ఓ 17 ఏళ్ల పాటు ఇంకొక పని ఏమీ లేకుండా వాడికి తింటం చదువుకోవటం ఆడుకోవటం, తింటం చదువుకోవటం ఆడుకోవటం ఆడుకోవటం మీకు ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడు ఏం చేయాలి? పుస్తకాలు ముందేసుకుని చదువుతూ ఉండాలి. మీరు టీవీ చూస్తూ ఉండాలి, అది వేరే విషయం. అంటే మీకు లేనటువంటి మానసికమైనటువంటి నియంత్రణ మీ పిల్లలకి కావాలనుకునే మూర్ఖత్వం కూడా ఉంది మీలో. జీన్స్ అనేటటువంటి మాట ఎంత వాడినా మీ బుర్ర ఎంత ఉంటుందో అంతే వాడికి ఉంటుంది బుర్ర అన్నది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సరే, అది తర్వాత విషయం. అది అంటే 17 ఏళ్ల పాటు నిద్ర లేవటం, తింటాం, చదువుకోవటం, అలా చేస్తే వాడు ఇంజనీర్ అవుతున్నాడు. మీరు ఆధ్యాత్మికతలో అసలు మీకు సిలబస్ తెలీదు, ఏం చదువుకోవాలో తెలియదు, ఎందుకు మీరు పూజలు చేస్తున్నారో తెలియదు. ఆధ్యాత్మికతలో మేము ఉన్నాం అనుకుంటాం, కొంచెం ఆ భ్రమ మీరు పోగొట్టుకోగలిగితే లైన్లో పడిపోతారు. ఈ ఆధ్యాత్మిక విద్యకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము ఏంటి అంటే మనమేమి చెయ్యం, గురువే అంతా చేస్తాడు. దాన్ని పిల్లి మార్గం అనుకుందాం. పిల్ల ఏం చేస్తుందంటే తన పిల్లల్ని అదే పెట్టుకుని ఎక్కడో పెడుతుంది. పిల్ల ఏం చేయదు, తల్లే అంతా చేస్తుంది. రెండవది కోతి మార్గం. పిల్లి మార్గము, రెండవది కోతి మార్గం. కోతి మార్గంలో కోతి ఏం చేయదు, పిల్ల కోతిని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటుంది, ఏమీ పట్టించుకోదు కోతి. ఈ రెండు మార్గాలు, ఈ రెండు మార్గాల ద్వారా రాబోయేటటువంటి ఒక సంవత్సర కాలంలో భారతదేశము ఆధ్యాత్మిక విద్యలో ప్రపంచానికి మార్గదర్శనము చేయబోతున్నది. ఇది ఒక గ్యారంటీడ్ ప్రిడిక్షన్. ఇది 2006 మీరు వింటున్నారు. రేపు 2007 ఈ క్లాసెస్ జరుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మీకేమర్థం అవుతుందంటే, ఓహో ఆధ్యాత్మిక విద్య అంటే ఇదా, ఒక సంవత్సర కాలంలో వీళ్ళు ఇంత ముందుకు వచ్చారా అన్నది అర్థం అవుతుంది. అర్థం అవటమే కాకుండా మనము నేర్చుకుంటూ ఉన్నటువంటి ఈ విద్య నేర్చుకుంటానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు భారతదేశం వైపు బారులు తీరి మాకు సీటు ఇవ్వండి అంటే మాకు సీటు ఇవ్వండి అనేటటువంటి పరిస్థితి వస్తుంది. మనము చేసినా చేయకపోయినా, మనము ఉన్నా ఉండకపోయినా జరిగేది అది. ఇంతవరకు అర్థమైంది కదా ఏం చెప్పాను. మానవ శరీరము కేవలము ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి ఇవ్వబడినది. ఈ ఆధ్యాత్మిక విద్య ఒకరోజు రెండు రోజుల్లో రాదు. ఇంజనీరింగ్ మెడిసిన్ అది మీరు ఎలాగ కష్టపడి చదువుకుంటున్నారో అలా కష్టపడి చదవవలసి ఉంటుంది. ఇది ఇంతవరకు నేను చెప్పింది. ఈ విద్య ఇంకా అతి త్వరలో ప్రపంచానికి చాలా విశేషమైనటువంటి విధానాల ద్వారా అందజేయబడుతుంది. మనము ఊహించినటువంటి విధానాలు కూడా ఉంటాయి. ఇప్పటికే మనం కంప్యూటర్ ఇవి చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంకా కొత్త కొత్త విధానాలు ఈ ఆధ్యాత్మిక విద్య చెప్పటానికి వస్తాయి. ఇది ఇంట్రొడక్షన్ అన్నమాట. ఇంతవరకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాను అంటే, ఈ ఆధ్యాత్మిక విద్యను రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే మీరు సాధనలు చేసి సాధించవచ్చు. రెండవది ఏంటి అంటే మీరు మొత్తము సమర్పణ చేసేసుకుని మీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, మనోవాక్కాయ కర్మను ఆధ్యాత్మిక శక్తికి అందజేసి మీరు ఇంకా లొంగి ఉండటమే. మీరు చేయాల్సింది ఏం లేదు, ఇంకా చేసేదేదో ఆధ్యాత్మిక శక్తి చేస్తుంది. నేను ఆ రెండు విధానాలు మీకు అందించబోతున్నాను. అందులో మొదటి విధానాన్ని భాగవత విధానము లేక భగవద్గీత విధానము అంటాం. అంటే ఇది ఏం విధానం, పిల్లి. ఇంకా శ్రీకృష్ణుడికి అప్పచెప్పేస్తాం మనం మన జీవితాలను. ఇంకా శ్రీకృష్ణుడికి అప్ప చెప్పాక దయచేసి కోరికలు కోరకండి. కోరేటటువంటి వాడికి ఈ విధానం ఉపయోగపడదు. అది చాలా అర్థం చేసుకోండి. వినటానికి చాలా సులభంగా ఉంది, నేను చేసేదేమిది అంతా శ్రీకృష్ణుడే చేస్తాడు. చేస్తాడు అన్నప్పుడు మీరు నోరు మూసుకు కూర్చోండి, ఇంకా ఏం జరిగినా కూడా మీరు నోరు ఎత్తకండి. ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే భగవద్గీత విధానం మీకు ఉపయోగపడుతుంది. ఆ విధానానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి సమూహాన్ని తయారు చేసుకుంటున్నాను నేను. వారిని నేను కోరింది ఏంటి అంటే, మీరు శ్రీకృష్ణుడి యొక్క ఈ రథ సారథి తత్వము ప్రపంచానికి అందజేయండి. భగవద్గీత పారాయణలు కాదు వాళ్ళు చేయవలసింది. భగవద్గీత ఎన్ని అధ్యాయాలు మీరు చదివారు అన్నది కాదు కావాల్సింది. మీకు మీ జీవితానికి శ్రీకృష్ణుడు రథసారథి కావాలి అనేటటువంటి యావ మీకు ఉంటే ఈ మార్గం మీకు చాలా సులభమైనటువంటి మార్గం. అంతేత ఇది గీతా ప్రచార మండలి కాదు, గీతా జ్ఞాన యజ్ఞాలు కాదు, గీత ద్వారా విశ్వశాంతిని కోరేటటువంటిది కాదు. గీత ద్వారా మనం ఏమి కోరుకుంటున్నాము అంటే కరిష్యే వచనం తవ, నాకు ఇంకా ఏ కోరికలు లేవు. నా మనస్సు, నా కోరికలు, నా శరీరము, తన్ మన్ ధన్, మనోవాక్కాయ కర్మలన్నీ కూడా శ్రీకృష్ణుడికే అర్పితము. ఇంకా అది చెయ్యటమే గీతా విధానం. దాని తర్వాత ఏం చేస్తావు నువ్వో నీకు తెలీదు, నాకు తెలీదు, శ్రీకృష్ణుడికి తెలుసు. ఆ ఓరియంటేషన్ రావాలి. గీతా ప్రచారం అంటే అది. అంచేత శ్రీకృష్ణుడు నా వ్యక్తిగత జీవన సారథిగా నేను మలుచుకుంటున్నాను నా జీవితాన్ని. నా జీవితానికి శ్రీకృష్ణుడు రథ సారథి. అది గీతా ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి వ్యక్తుల సమూహాలు తయారవుతే నెక్స్ట్ ఇయర్ 2007 లోపల ఖచ్చితంగా మహాభారత నిర్మాణము జరిగిపోతుంది. ఇది ఒక యాంగిల్ అని చెప్తున్నాను నేను. ఇది ఏ యాంగిల్? పిల్లి మార్జార న్యాయం. పిల్లి పిల్లలాగా తల్లి ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాను నేను. ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్పవలసి వస్తుంది అంటే, శ్రీకృష్ణుడు గీతా శ్రేయోహం తిష్టామి త్రీన్లోకాన్ పాలయామ్యహం, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్లోకాన్ పాలయామ్యహం. భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను మూడు లోకాలను పాలిస్తున్నాను అంటాడు. మరి శ్రీకృష్ణుడేమో ఆ భగవద్గీతను ఉపయోగించుకుని మూడు లోకాలను పాలిస్తూ ఉంటే మీరు మీ కుటుంబాన్ని సమయంగా పెంచుకోలేకపోతున్నారు భగవద్గీత దగ్గర ఉంచుకుని. అంటే అర్థం ఏంటి? మీకు అర్థం కాలే ఆ విద్య. అర్థం కానప్పుడు ఆ విద్య ఏమిటో నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి పారాయణ చేసుకుంటే ఏం లాభం? అందువల్ల చాలా సార్లు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఆ సాధనలు మొదలెట్టే ముందు దాని మహాత్మ్యం చదవాలి. చేత గీతా పారాయణ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ముందు పృథ్వీ శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుకున్నారు? పృథ్వీ అంటే మీరు. మిగతా జంతువులకి భాష రాదు కదా. ఓ ఆవు దగ్గరకో, ఓ కుక్క దగ్గరకో, ఓ పంది దగ్గరకో వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇలా మాట్లాడుకున్నారు అంటే ఏం లాభం? మనకి లాభం ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడు ఎందుకు అలా మాట్లాడుకున్నారు అంటే, దాని మీద ప్రారంధ కర్మతో ప్రారంధాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి భక్తి రాదు కదా. పృథ్వీ అడుగుతుంది ప్రారంధం భుంజమని. ప్రారంధాన్ని భుంజ అంటే తింటున్నటువంటి వ్యక్తికి భక్తి ఎలా వస్తుంది? దేవుడి మీద భక్తి రమ్మన్నా రాదు. కష్టాలు వచ్చినప్పుడు ఏదో దేవుడా అంటాడు, మళ్ళా కష్టాలు పోగానే నేనే అన్ని చేశాను అనుకుంటాడు. నేను చెప్పాను కదా, నాకు చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది. చాలా సీరియస్ కండిషన్ లో పేషెంట్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇంకా ఇప్పుడు ఇంకో రెండు క్షణాల్లోనూ వాడు పోబోతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. డాక్టర్ మందేశాడు, బతికాడు. ఓహోహో డాక్టర్, మీ హస్తవాసి చాలా మంచిది, మీ మందు ఇవ్వటం వల్ల కదా నేను బతికాను అంటాడు. చచ్చిపోయాడు అనుకోండి, డాక్టర్ మంది ఇచ్చాను కూడా, అప్పుడు తప్ప ఎవరిది? డాక్టర్దా? అప్పుడేమంటావు? వాడి ప్రారంధం అది. చనిపోయాడు అంటాం. బతకటం మాత్రం వాడి ప్రారంధం కాదా? అది డాక్టర్ గొప్ప. భావం అర్థమవుతుందా? డాక్టర్ని చింతపరచటంలే, నాకు బాధ వస్తే మందు వేసుకుంటా. కానీ డాక్టర్ మందు పనిచేయాలి అన్న ప్రారంభం ఉండాలి. బతికే ప్రారంభం లేకపోతే, బతికే అదృష్టం లేకపోతే చనిపోతామని మన భారతీయుల విశ్వాసం. అంతేత బతకటము నీ ప్రారంభమే, కావటము నీ ప్రారంభమే. కానీ మన భాష ఎలాగ తప్పుడు దవ పడుతుందో చూసారా? బతికితే మాత్రం డాక్టర్ వల్ల బతికాడు, చస్తే మాత్రం పాపం భగవంతుడు వల్ల చచ్చాడు. అదే అడుగుతుంది భగవద్గీత మాహాత్మ్యములో. పృథ్వీ గ్రహము మన గురించి, తన పిల్లలైన మన గురించి శ్రీకృష్ణుని అడుగుతుంది. భగవన్ పరమేశాయన భక్తి రవ్యభిచారిణి, అవ్యభిచారిణి అయినటువంటి భక్తి నాకు నా పిల్లలకి ఎలా వస్తుంది? ప్రారంభంతో ఇరుక్కుని ఏడుస్తున్నారు వాళ్ళు. ఇంకా ప్రారంభం నుంచి వాళ్ళు బయట పడగలిగితే కదా భక్తి వచ్చేది. ప్రారంభం నుంచి వాళ్ళు బయటపడలేరు. అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణువు ఈ భగవద్గీత గురించి చెప్తాడు, దాని మహాత్మ్యం గురించి చెప్తాడు. అంటే ప్రారంభ కర్మలు తొలగిపోయి మీకు శ్రీకృష్ణుడి యొక్క రథ సారథ్యం కావాలి అనుకుంటే గీతని పట్టుకోవాలి, మీరు భగవద్గీతని పట్టుకోవాలి. ఎన్ని వేషాలు వేస్తున్నారు అంటే, నేను మొన్న ఒక ఊరికి వెళ్ళినప్పుడు భగవద్గీతలోని 15 ముఖ్యమైన శ్లోకాలు నేను పట్టుకున్నాను సార్, ఈ 15 శ్లోకాలు చదివితే చాలు అన్నాడు. మీకు చెప్పేస్తే మంచిదేమో ఆ 15 శ్లోకాలు, 700 శ్లోకాలు వేదవులు ఎక్కడ చదువుతాం? ఒక పక్క శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, 700 శ్లోకాలలోనూ 3 లోకాలను పరిపాలించేటటువంటి జ్ఞానాన్ని నేను పొందాను. తను కూడా భగవద్గీత నుంచే పొందాడు ఆ జ్ఞానాన్ని. అంచేత శ్రీకృష్ణుడికి వ్యాసుల వారికి తెలియదన్నమాట, 700 శ్లోకాలు రాయకూడదు, 15 శ్లోకాలు రాస్తే చాలు, పాపం వీళ్ళకి చదువుకోవటానికి టైం లేదు. ఇంజనీరింగ్ కాలేజీ బుక్స్ మీరు ఎప్పుడైనా కొంటే చూస్తే ఇంతలా పుస్తకాలు ఉంటాయి. అందులో 200 పేజీలు, 300 పేజీలు ఒక చాప్టర్ ఉంటుంది, ఒక అధ్యాయం. అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత సమ్మరీ అని రాస్తాడు, అంటే అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని 3-4 పాయింట్స్ రాస్తాడు. ఇంకొక ఇంజనీరింగ్ చదివే కుర్రాడు ఇంత పెద్ద పుస్తకాన్ని నేను ఎక్కడ చదువుతాను, ఆ సమ్మరీ చదివితే చాలు అనుకుంటే పాస్ అవుతాడా? సమ్మరీ ఎప్పుడు చదవాలి? మీకు ఆ విషయం అంతా వచ్చేశాక, మీకు పరిపూర్ణంగా ఆ విషయం అర్థమయ్యాక, మొత్తం విషయం గుర్తు తెచ్చుకోవటానికి ఆ ముఖ్యమైన పాయింట్స్ చదువుతారు మీరు. అంటే ఆ పాయింట్స్ చదివితే మొత్తం గుర్తొస్తుంది మీకు. ఇంకేంటే మొత్తం చదివి ఉన్నారు కనుక. ఇక్కడ ఆ మహానుభావుడు 15 శ్లోకాలు ఇచ్చేసి ఇది చదివితే చాలండి అన్నాడు. నేను చెప్పే 700 శ్లోకాలు గీత చదివితే సరిపోదు, దాని తర్వాత వశిష్ఠ గీత అనుంది, ఉద్ధవ గీత అనుంది, అవధూత గీత అనుంది, అలా 24 గీతలు ఉన్నాయి. అంచేతను 15 శ్లోకాలతో ముగిస్తే సరిపోదు, 24 గీతలు చదవాలి. అందులో భగవద్గీత మెయిన్, భగవద్గీత చదివాక మిగతా గీతలు మీకు అర్థం అవుతాయి. అంచేత గీతాపారాయణ చేసినంత మాత్రాన మీరు ఏదో లైన్లో పడిపోయారు అనుకోకండి, ఇంకా 24 గీతల్ని మనం ప్రపంచానికి అందజేయవలసి ఉన్నది. దానికి బేసిస్ మాత్రము భగవద్గీత. ఎలా చదవాలి అని చెప్తున్నాను నేను, మార్జార న్యాయంగా చదవండి. అంటే ఏంటి, మీరు గీత కనుక చదవటం మొదలెడితే మీ మనస్సులో రావాల్సినటువంటి పరిపక్వత ఏమిటి అంటే, ఇంకా నేను ఏమీ కోరను, నా మొత్తము జీవితాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాను. నీ కుటుంబ బాధ్యత కాదు, నీ వ్యక్తిగత జీవితాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తావు. శ్రీకృష్ణుడు వేణు ఊదితే గోపికలు ఏం చేసేవారు అని రాస్తారు అంటే, అక్కడ భర్తకి కాళ్ళు పడుతున్నటువంటి ఆవిడ అలా కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిట. ఆవు పాలు పిండితో ఉన్నటువంటి గోపిక ఆవు పాలు పిండటాన్ని వదిలేసి అలా వెళ్ళిపోయిట. పిల్లవాడికి పాలు ఇస్తున్నటువంటి తల్లి పిల్లవాడికి పాలు ఇవ్వటం మానేసి వెళ్ళిపోయిట. కుటుంబ సభ్యులకి భోజనం వడ్డిస్తున్నటువంటి ఆమె అవడించటం ఆపేసి వెళ్ళిపోయిట. గోపస్త్రీ పరివేష్టితం అంటే ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణుడి దగ్గరికి రాగలరు అని అర్థము. మీరు ఏదో పిచ్చి పిచ్చి ఊహలు వేస్తారు. గోపికల యొక్క ఈ లక్షణం గురించి చెప్పాడు అక్కడ వ్యాసుడు. అటు శ్రీకృష్ణుడు పిలుపు వినిపించింది, నువ్వు ఏ పని చేస్తూ ఉంటే ఆ పని మధ్యలో వదిలేయాలి, నువ్వు ఉండు ఈ పని పూర్తి చేసుకుని వస్తాను అంటే ఎట్ట కుదురుతుంది? దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది, కస్తూరి తిలకే లలాట ఫలకే. అది మీరు నిరంతరము ధ్యానము చేసుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క అటువంటి గోపికలలో నేను ఒకణ్ణి, అందుకు ఆ ధ్యాన శ్లోకం. అంటే ఆ గోపిక ఎలా ఉండాలి? రాని పిలవగాని వదిలేయగలగాలి అంతా కూడా. పిలవలేదు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ పని చేసుకో. మిలిటరీ వాడు కుటుంబంలో ఉంటాడు, కుటుంబంలో బాధ్యతలు అవి చూసుకుంటూ ఉంటాడు. టెలిగ్రాము ఫోన్ కాల్ వస్తుంది, నాయన కమాన్ టు ద ఫ్రంట్ అని. అంటే ఏమంటాడు, ఉండండి ఒక చిన్న పని ఉంది, మా అమ్మాయి పెళ్లి చేసి వస్తాను, ఉండండి ఇంకా మా అబ్బాయికి చదువు పూర్తి కాలేదు, మా అబ్బాయి చదువు పూర్తి అయ్యాక వస్తానంటే వాడు మిలిటరీ వాడే కాదు. ఈ మహాభారత సమరములో మీకు ఆ మానసిక స్థితి రావాలి. ఆ మానసిక స్థితి వచ్చేస్తే మిగతాది ఆయనే చూసుకుంటాడు. ఆ మానసిక స్థితి రావాలి. నన్ను పిలవలేదు మాస్టర్ అని చాలామంది అడిగారు, పిలిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. పదవతే నాతో వచ్చే అన్నాడు, ఒక్కడు రాలే. ఇంకా శ్రీకృష్ణుడు పిలిస్తే ఏమొస్తాడు? చిన్న చిన్న వాటికి పిలవడు కదా శ్రీకృష్ణుడు. పిలిచేది ఏదో మహాభారత యుద్ధానికి పిలుస్తాడు. అంతవరకు పాండవుల్ని కూడా మీరు అడుక్కు తినండి, భిక్ష ఎత్తుకు జీవించండి, యుద్ధం చేసేటప్పుడు నేను పిలుస్తాను అన్నాడు. అంతవరకు శ్రీకృష్ణుడున్నా కూడా విరాట్ పర్వంలో విరాట్ కొలువులో సేవ చేస్తూ జీవించవచ్చింది. ఏక చిత్రపురంలో అడుక్కుంటూ జీవించవలసి వచ్చింది. అలాగే మనము మన కుటుంబాలని అలాగ ఆలోచించి ఆ పిలుపు వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతాం, మేము వెళ్ళలేం మాస్టారు, ఆ ధైర్యము కూడా శ్రీకృష్ణుడే ఇస్తాడు. మీకు ఆ ఆర్తితో పిలవటం రావాలి. ఆ శ్లోకం ఒకటి ఉంది, నేను అందరికీ చెప్తూ ఉంటానది, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాంతాం ప్రపన్నం. శ్లోకం చదువుతూ కూర్చోకండి, ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావం మీకు రావాలి. నాకు ఈ ఆధ్యాత్మిక విద్య చదువుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే, ఆ శ్లోకాలు చదువుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అర్థం కాదు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇంజనీరింగ్ కాలేజీలో మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చదువుతారు అర్థం అవటానికి. అర్థమైంది అంటే అర్థం ఏంటి? టెక్స్ట్ బుక్లో చెప్పింది మీరు చేయగలగాలి. మెడిసిన్ చదువుతున్నారు, టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, కండతా పడితే ఏం లాభం టెక్స్ట్ బుక్? ఏం చేయగలగాలి మీరు? ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ రోగి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో చదివింది మీకు గుర్తు రావాలి. గుర్తు వచ్చి దాన్ని మీరు ధైర్యంగా ఆచరింపగలగాలి. లేకపోతే ఎందుకు ఆ చదువు? ఎందుకు ఆ గీతాపారాయణ? కానీ ఒకరోజు రెండు రోజుల్లో డాక్టర్ అవ్వడు. అంటే చదవండి మీరు, పారాయణలు చేయండి. కానీ ఆ పారాయణలు చేస్తున్నప్పుడు అసలు అక్కడ ఏం చెప్పాడు? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ. ప్రతి శ్లోకానికి కూడా బ్రహ్మ విద్యాయాం. ఇందాక నేను చెప్పానే ఏకైక లక్ష్యము ఆధ్యాత్మిక విద్యని భగవద్గీతలో బ్రహ్మ విద్య అన్నాడు. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అదొక విజ్ఞానం, అదొక సైన్స్. సైన్స్ అంటే ఏంటంటే నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా అక్కడ చెప్పింది చేస్తే వస్తుంది. నీకు నమ్మకం ఉండక్కర్లే అక్కడ, నీకు తెలియాల్సిన పనులే ఏం చేయాలో. హైడ్రోజను నీరు ఇలాంటి పరిస్థితుల్లో, హైడ్రోజను ఆక్సిజను ఇలాంటి పరిస్థితుల్లో కలిపితే నీరు వస్తుంది. మీరు పుస్తకంలో చదివారు, చదివాక మీరు అలాగే చేశారనుకోండి నీరు వస్తుంది నీకు. అది శాస్త్రము అంటే, సైన్స్ అంటే అర్థం అది. అంచేత యోగ శాస్త్రే అంటే అర్థం ఏంటంటే అందులో చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు ఫలితాలు రావాలి. మరి అందులో చెప్పింది మనం ఎక్కడ చేస్తున్నావు? మొట్టమొదట అందులో చెప్పింది ఏంటి అంటే నువ్వు నోర్మీ అన్నాడు శ్రీకృష్ణుడు. పండితుడిలాగా మాట్లాడుతున్నావు నువ్వు, కానీ నువ్వు పండితుడు ఏం కాదు, నోర్మీ అన్నాడు. అంచేత ముందు మనం నోరు మూసుకోవటం నేర్చుకోవాలి. గీత మనం చేస్తున్నప్పుడు ఇంకోళ్ళకి చెప్పాము, మనము చెప్పుకోము. ఇంచేత మొట్టమొదటే అర్జునుడు శ్రీకృష్ణుడికి ఉపదేశం చేస్తాడు, ఈ యుద్ధం జరిగితే ఎంత కొంపలు అంటుకుపోతాయి, ఏమేమి అయిపోతుంది, అసలు ఇలా చేయకూడదు, మొత్తము మన కట్టుదిట్టాలు కట్టుబాట్లు నియమాలు అన్నీ కూడా వర్ణసంకరం అయిపోతాయి. నువ్వేంటిట చెప్పేది యుద్ధం చేయమని? మన బుర్రలు కూడా ఇలాగే ఉపయోగించి చేయవలసింది మనం చెయ్యం. పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాం, పిచ్చి కబుర్లు చెప్తూ ఉంటాం. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది? ఇందాక నేను చెప్పాగా, డాక్టర్ కూడా చచ్చిపోతున్న పేషెంట్ని డాక్టర్ కాదు బతికించింది, వాడు ప్రారంభం బతికించింది. నువ్వేంటిట నీ కుటుంబాన్ని పోషించేది, నీ కుటుంబానికి మార్గదర్శనం చేసేది? నిన్ను శ్రీకృష్ణుడు అక్కడ పెట్టాడు కుటుంబంలో, నీకు ఆ బాధ్యత ఇచ్చాడు కనుక చేసుకుంటూ ఉండు ఆయన పిలుపు రానంత వరకు. ప్రహసన్నివ భారత అంటాడు. అందుకే నవ్వుతాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి. పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడేదేం పాండిత్యం లేదంటాడు. అంతే ఏడిపోయాడమండి. భగవద్గీత చదివేటట్టుకున్నవాడు కార్పణ్య దోషో ఉపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్థేహం శాధిమాంతాం ప్రపన్నం. నేను నీ శిష్యుణ్ణి, నేను పిరికివాణ్ణి, నాకు నీ చెప్పినంతా అర్థం అవుతోంది కానీ నేను వదిలి రాలేను. నువ్వేం వదిలి రావక్కర్లే, నీలో కనుక కృష్ణుడు పుడితే బంధాలు వాటంతట అవే తెగిపోతాయి అన్నది కూడా మీకు అర్థం కావటం లే. దేవకీ వసుదేవులు కంసుడి యొక్క చెరసాలలో ఉన్నారు. ఒక సంవత్సరాలు, రెండు సంవత్సరాలు, 8 సంవత్సరాలు. అందులో 8వ వాడు పుట్టబోతున్నాడు అని తెలిసేసరి కల్లా కాపలా పెరిగింది. ఇంకేంటే 8వ వాడే డేంజర్ అని తెలుసు కంసుడికి కూడా. కంసుడికి కాదు, అందరికీ తెలుసు ఆ కాలంలో. ఆ విచిత్రత చూడండి. ఆ దేవకీ గర్భము యొక్క అష్టమ గర్భము కంసుడికి సావుకి కారణం అవుతుందని ఆ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కంసుడికే కాదు, అందరికీ తెలుసు. ప్లస్ కంసుడు రాజు అప్పటికే 7 6 పిల్లల్ని చంపేశాడు. 8వ గర్భము రెడీగా ఉంది పుట్టబోతో, కాపలా వాళ్ళని పెంచాడు. పుట్టగానే ఏమైంది తెలుసు కదా, మీరు కథ అనుకుంటారు. అది పుట్టగానే ఏం జరిగింది? మొట్టమొదట చెరసాల తాళాలు పోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళు ఏమయ్యారు? ఎదురుపోయారు. వసుదేవుడికి ఉన్నటువంటి బంధాలు ఏమయ్యాయి? పోయాయి. యమున అనేది పొంగులో ఉంది, ఏమైంది? కానీ నడక మీద వెళ్ళాడు కదా. చమత్కారం జరుగుతుంది మీ జీవితాలలో కూడా. మీరు నిజంగా అవి బంధాలనుకుంటే తెగుతాయి. మీకు పోకూడదని పట్టుకుని ఉంటే ఆవిడేం చేస్తాడు? చేత మీరు తెంపుకోకల్లే, మీ లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వము కనుక ఆవిర్భవిస్తే అంత పెద్ద చెరసాల బంధాలే పోతే మీకున్న బంధాలు ఏంటి? అసలు మీకు ఇష్టం లేకుండా చేస్తున్నారు. మీరు చాలా మందికి ఏమీ ఇష్టం లేదు కానీ మీకు ఇంకో పని చేసే దమ్ము లేక ధైర్యము లేక ఇంకో చోటకి వెళ్ళలేక మీ కుటుంబాలను ఉన్నారు అన్నది కొన్ని వేల కుటుంబాలను చూసి నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు అవకాశమే రావాలి కానీ కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడో పారిపోతారు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంతకంటే ఇక్కడ సుఖంగా ఉందిలే. ఏదో ఒకటి, ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఎన్ అన్నోన్ గాడ్ అని. తెలిసిన భూతమే మంచిదిలే తెలియని దేవుడి కంటే. చేత మీ బంధాలు తెగటం చాలా ఈజీ, అటువంటి బంధాలే తెగిపోతాయి శ్రీకృష్ణుడు మీ హృదయములో ఆవిర్భవిస్తే. కండిషన్ ఏంటి? కార్పణ్యత, పిరికితనం వదులుకోవాలి. కార్పణ్య దోషోపహత స్వభావ, నా స్వభావమే పిరికితనముతో అబద్ధమై ఉన్నది. ఆ ధైర్యం కూడా నువ్వే. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఏం చెయ్యాలో తెలియటం లేదు నాకు. సమ్మూఢుని పరమ మూర్ఖుణ్ణి అన్నాడు. మూఢత్వమే కాదు సమ్మూఢత్వం, పరమ మూర్ఖుణ్ణి నేను ఒప్పేసుకుంటున్నా. మరి నువ్వు జగద్గురువి కదా, అంధకారాన్ని పోగొట్టేటటువంటి దమ్ము ఉన్నవాడివి కదా, నువ్వు గురువు కదా, ఏం చేయాలో చెప్పు. బ్రూహి చెప్పు, నేను చేస్తాను, చెప్పు నేను చేస్తాను. చేయలేకపోయినా అడుగుతూ ఉండండి. మీ చేత ఆ పని చేయించగలిగేటటువంటి సామర్థ్యము ఖచ్చితంగా శ్రీకృష్ణుడికి ఉంది అని నమ్మండి. నమ్మాక మీరేం చేయాలి? ఈ మాట రోజు అనుకోవాలి మళ్ళీ, నష్టో మోహ. స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. మోహం పోయింది, అర్జునుడి విషాదం ఆ మోహమేగా, ఆ మోహం పోయింది నాకు. స్మృతిర్లబ్ధ్వా, ఏకైక లక్ష్యం అని చెప్పానే మానవ జీవితానికి అది గుర్తుకొచ్చింది నాకు, ఎందుకు పుట్టామో అర్థమైంది మాకు. ఇప్పుడు మీరు చేస్తున్న పనులు తప్పని నేను అంటానులే, ఏ శాస్త్రము తప్పని అంటానులే. నిహిత కర్మలు, వైదిక కర్మలు అని అవంతా చేయవలసిందే. మీరు మీ కుటుంబాన్ని పోషణ చేయవలసిందే, మీకు ఇవ్వవలసినటువంటి బాధ్యత తీసుకోవలసిందే. కానీ ఆ బాధ్యత ఎలా ఉంటుంది అంటే, ఒక కోటీశ్వరుడి ఇంట్లో పనిచేస్తున్న గుమాస్తా లాగా. గుమాస్తా పని ఏంటి అంటే లెక్కలు కరెక్ట్గా రాయటం, లాభం ఎంత వచ్చిందో చూసుకోవటం, నష్టం ఎంత వచ్చిందో చూసుకోవటం, రాసి అక్కడ పెడతాడు. నష్టం వచ్చినా ఏడవుడు, కోట్లు వచ్చినా ఆనందించడు. ఇంచేత కోట్లు వచ్చినా వాడి జీతంలో ఏం మార్పు రాదు, నష్టం వచ్చినా వాడి జీతానికి ఏం ముప్పు రాదు, అదంతా వాడు చూసుకుంటాడు. భావం అర్థమైందా? ఇంచేత మీరు మీ జీవితాలలో మీ బాధ్యతలను అలా నిర్వర్తిస్తుకుంటూ ఉండండి. మీ పని మీరు చేయండి అంతే. మీకు ఏ బాధ్యత ఇవ్వబడిందో, భార్య గాను, భర్త గాను, ఆడబడుచు గాను, అత్త గాను, చేసుకుంటూ ఉండి తత్ప్రసాదాత్మయ అచ్యుత, ఆ అచ్యుతని యొక్క అనుగ్రహంతో ఏమి చెయ్యాలో నాకు తెలుస్తుంది. స్మృతిర్లబ్ధ, ఇంకా అది వచ్చాక ఏం చేయాలి? ఇంకా నువ్వు చేసేదేమీ లేదు, కరిష్యే వచనంతో నువ్వు చెప్పింది మాత్రమే నేను చేస్తాను. ఇది మానసిక స్థితి భగవద్గీత మీకు తీసుకురావాలి. అంచేత ఇవి రెండు శ్లోకాలు ఒక ధ్యాన విధానంగా మీరు డెవలప్ చేసుకోండి. ఆ కస్తూరి తిలకే లలాట ఫలికే అనేటటువంటిది, గోపస్త్రీ పరివేష్టితో అనేటటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆ గోపికలకు ఎలాగవుతే నువ్వు ఆ స్మృతిని ఇవ్వగలిగావో, ఆ గోపికలు ఎలా అవుతే నీ పిలుపు వినగానే ఎక్కడ వస్తువులు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో పరిగెత్తి వచ్చేసేటటువంటి సామర్థ్యము. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవా అనేటటువంటి సమూహాలు మనం తయారు చేసుకోవాలి. ఇది గీతా ప్రచారకుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మానసిక స్థితి ఆ ధ్యాన శ్లోకాలు, ఆ ధ్యాన స్వరూపం, ఇదంతా చేయటానికి కొన్ని కర్మకాండలు అవసరం. యుద్ధం చేయాలి అంటే ఆయుధాలు కావాలి, వంట చేయాలి అంటే గిన్నెలు గరిటెలు కావాలి. అలాగే ఈ విధమైనటువంటి గీత ఆధ్యాత్మిక విద్య విధానంగా జీవించాలి అంటే మనకి కొన్ని పనిముట్లు కావాలి. ఆ పనిముట్లు తయారు చేసుకోవటానికి కండిషన్స్ పెట్టాను నేను. ఒకటి ఏంటి అంటే, భగవద్గీతను తంత్రముగా మార్చండి. తంత్రము అంటే టెక్నాలజీ, విద్య సైన్స్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది సైన్స్, కంప్యూటర్ ఇవంతా కూడా ఆ సైన్స్ నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ, తంత్రము. అంచేత ఈ గీత సమర్పణ యోగము యొక్క టెక్నాలజీలో మొదటిది ఏంటి అంటే అంగన్యాస కరన్యాసములు. అంచేత అంగన్యాస కరన్యాసములు చేయకుండా గీతాపారాయణ చేయకండి. గురువుగారు గాయత్రిని కూడా తంత్రోక్త విధానంతో అందజేశాను, శంకరాచార్యులు వారు చెప్పింది అని చెప్తారు శ్రీరామ శర్మ ఆచార్య. ఏంటి ఆ తంత్రం? అక్కడ ఆయన ఉపయోగించేది షట్కర్మలు. అంగన్యాస కరన్యాసాలు ఇక్కడ ఎలా అయితే చేస్తామో, గాయత్రి మంత్రాన్ని చేస్తున్నప్పుడు ఆయన షట్కర్మలు చేసుకుని మాత్రమే చేయండి అని చెప్పాడు. మధ్యన గీత చెప్తూ గాయత్రి ఎందుకు వచ్చింది అంటే, గీతలో చెప్పబడినటువంటి శ్రీకృష్ణ తత్వం యొక్క ఏది మననము చేస్తే మీకు అర్థమవుతుందో ఆ మంత్రము గాయత్రి. శ్రీకృష్ణుడే చెప్పుకుంటాడు, ఛంద ఛంద ఛందస్సుల్లో నేను గాయత్రిని. చేత గాయత్రి తత్వము అందుకు చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణ తత్వం అర్థం అవ్వాలి అంటే గాయత్రి తత్వం అర్థం అవ్వాల్సిందే, ఇంకో విధంగా మీకు రాదు. మంత్రము అంటే మననం చేసుకోవాలి. మీరు మననం ఏం చేస్తారు? జపం చేసి వదిలేస్తున్నారు. మంత్రార్థమును మననం చేస్తే భగవద్గీత అక్కడే వస్తుంది మీకు. అంచేత భగవద్గీత యొక్క తంత్రోక్త విధానములో అంగన్యాస కర్మన్యాసాలు చాలా ఇంపార్టెంట్. అందులో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే కీలకము శక్తి, ఋషి, దేవత, ఛందస్సు అనేటటువంటివి వస్తాయి. వాటిని గుర్తు చేసుకుంటూ మీరు చేసుకుంటూ ఉంటే గీత గురించి చెప్పేటప్పుడు నేను వేరుగా చెప్తా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా అనుమానాలు చాలా ఇవి వస్తున్నాయి. అదిగో పిల్లిగారు కూడా వచ్చేసారు. మరి ఆ విధానమే కదా మనం నేర్చుకోవచ్చున్నాం. రూపు దాల్చటం అంటే దర్శనం అంటే అదే. మీకు అర్థం అవుతే ఈ తంత్రోక్త విధానంలో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ దాంట్లో చిన్న పుస్తకంలో ఇవన్నీ ఇచ్చి ఉన్నాయి. ఇంచేత ఎక్కడున్నాయి అని కూడా నన్ను అడగక్కర్లే మీరు. కానీ గీత చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ తంత్రోక్త విధానంలో అంగన్యాస కరన్యాసాలు చేసుకుంటూ ధ్యాన శ్లోకము తర్వాత చదువుతారు. ముందు ఒక అధ్యాయము, రెండు అధ్యాయాలు, మూడు అధ్యాయాల్లో దమ్మున్న వాళ్ళు 18 అధ్యాయాలు రోజు పారాయణ చేసేయండి. ఏమీ లేకపోతే కనీసము ఒక అధ్యాయమైనా పారాయణ చేసుకోండి. ఇది అఖండ భారత నిర్మాణానికి, మహాభారత నిర్మాణానికి కావలసినటువంటి ప్రణాళిక తయారు చేస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ పారాయణ చేసుకుంటారు, అంగన్యాస కరన్యాసాలు అవి చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు. దాని తర్వాత ప్రతిరోజు 116 శ్లోకాలు గీత ఆహుతులు వేస్తారు. 116 శ్లోకం అయిపోగానే ఆపేయండి. 700 శ్లోకాలు ఉన్నాయి గీతలో. మీరు గీతని డివైడ్ చేసుకోండి, 116 శ్లోకాలు అయిపోగానే ఆపేయండి. మళ్ళీ 117 శ్లోకాల నుంచి మళ్ళీ 116, అలాగే 6 రోజులు చేసుకుంటారు మీరు. 700 శ్లోకాలు అయిపోతాయి. ఆదివారం నాడు 7వ రోజు 700 శ్లోకాలతోనూ ఆహుతులు వేసుకోండి. ఇది మాత్రము గీత నేను చెప్పేటటువంటి గీత సాధకులు చేయవలసినదే. ఇందులో మాత్రం ఇంకా కన్సెషన్స్ ఏమి ఉండవు. మీకు పెరుగుదలే ఉంటుంది తప్ప ఇంకా తగ్గుదలు ఏమీ ఉండవు. పద్ధతిగా అనుష్ఠాన నియమాలు ఎలా ఉంటాయో ఆ నియమాలన్నీ పాటిస్తూ ప్రతిరోజు 116 ఆహుతులు, 7వ రోజు 700 ఆహుతులతో యజ్ఞం జరుగుతూ ఉండాలి. ఒక అధ్యాయం కానీ 118 అధ్యాయాలు కానీ పారాయణ జరుగుతూ ఉండాలి. ఇది కనుక మీరు కనుక పట్టుకోగలిగితే అక్కడ శ్రీకృష్ణుడు వాగ్దానం ఏంటో చూడండి. మీరేం వాగ్దానం చేస్తున్నారు ముందు? కార్పణ్య దోషోపాత స్వభావ పిరికివాణ్ణి నేనేమీ చేయలేను, నన్ను ఏం చేయాలో చెప్పు. అది మాత్రం మనస్ఫూర్తిగా అడగండి. దేవుడికి ఆ మాత్రం శక్తి ఉంది మిమ్మల్ని లొంగదీయటానికి మీరు ఒప్పుకుంటే. అంచేత ప్రతిరోజు ఇది అడుగుతారు. మీరు అడిగాక ఏమంటారు? వాగ్దానం చేస్తారు. నా మోహము కనుక నష్టమైపోతే, నాకు కనుక నేను ఏమి చేయాలో గుర్తుకు వస్తే, అది కూడా దీనివల్ల వస్తుంది, తత్ప్రసాదాత్మయాచ్యుత, నీ యొక్క అనుగ్రహం వల్లే అది వస్తుంది హే శ్రీకృష్ణ. వస్తే ఒకటి గ్యారంటీ, కరిష్యే వచనంతవ, నువ్వు చెప్పింది చేస్తా. దానికి రిటర్న్గా శ్రీకృష్ణుడు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండటం, యోగము అంటే లేనిది రావటం. ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. నిరంతరము కనుక నా మీదే దృష్టి నిలిపితే ఇంకా కుటుంబంలో ఏం జరుగుతోంది? పిల్లవాడు చదువుకుంటున్నాడా లేదా? ఎక్కడికో వెళ్ళిన వాడు ఇంకా వచ్చాడా లేదా? ఏం జరుగుతోంది అని మాత్రం మీరు ఆలోచించకండి. దృష్టి ఎక్కడుండాలి? శ్రీకృష్ణ మీద ఉండాలి. ఆ శ్రీకృష్ణ తత్వమే సిద్ధి సాయిగా రూపు దాల్చింది. ఆయన అదే అంటాడు, నువ్వు నా వైపే చూడు, నేను నీ వైపు చూస్తూ ఉంటా. నువ్వు ఆయన వైపు చూడడం, ఆయన ఇచ్చే కోరికల వైపు చూస్తున్నావు. కొంచెం అది సవరించుకోండి. మీరు సిద్ధి సాయి భక్తులైనా ఏ గురువు భక్తులైనా చేయవలసిన విధానం ఇదే. ఆ గురువు మీదే దృష్టి ఉండాలి. ఇది 12 ఏళ్ళు పట్టింది సిద్ధి సాయికి నేర్చుకోవటానికి, గురువు మీదే దృష్టి ఉంచడం. మనకి ఖచ్చితంగా అంతకంటే తక్కువ టైమే పడుతుంది. ఇంకంటే గురువుకి పట్టిన టైం కంటే శిష్యుడికి ఎప్పుడు తక్కువ టైం పడుతుంది. ఇంకంటే ఆయన చేసేసుకున్నాడు కదా. ఇంకేత ఈ పాయింట్ని అర్థం చేసుకుని అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. ఇంకా మీ యోగక్షేమాలు బాధ్యత శ్రీకృష్ణుడికి అప్పచెప్పేసి శ్రీకృష్ణుడిని చూస్తూ ఉండండి. చూడటం రాదు, అడగండి. నాకు చేత కావటం లేదు, నీవైతే దృష్టి పెట్టేటట్టు అని ఏడుపు ఏడుస్తూ ఉంటే లైన్లో పడిపోతారు. పడగా ఏమవుతుంది, ఏం చెయ్యాలో అనేటటువంటి మీమాంస వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన వాడు గుర్తుంచుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిక. ఇంకా ఆ భగవద్ ఆదేశంతో మీరు చేసేటటువంటి కర్మ ఉచితమా అనుచితమా అనేటటువంటిది మీరు నిర్ణయించుకోకూడదు. చెప్పింది చేయటమే కరిష్యే వచనంగా. అందులో ఉన్నటువంటి తప్పప్పుల బాధ్యత నీది కాదు. ఎవరిది ఇది? గీత ద్వారా మహాభారత నిర్మాణానికి కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి విధి విధానం మాత్రమే చెప్పాను నేను. భగవద్గీత గురించి 18 యోగాల గురించి చెప్పవలసి ఉన్నది, అది మీకు చెప్పను నేను. అది గీతా పారాయణ చేసేటటువంటి వాళ్ళకి చెప్తాను, అందులో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి చెప్తా. మీకు మెథడ్ చెప్పేస్తా, మీరు చేసుకున్నా ఉన్నా మీరు లైన్లో పడిపోతారు. ఇది ఏమిటిది? మార్జార న్యాయం చెప్పాను నేను. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఇప్పుడు మర్కట న్యాయం చెప్పాలి. ఈ మర్కట న్యాయం కూడా భగవద్గీతలోనే ఉంది. దాన్నే కపిధ్వజ అంటారు. కపిధ్వజ అంటే కోతి ఉంది పైన. అర్జునుడేమో పిల్లి లాంటివాడు, వాడికి మార్గదర్శనం చేసేది కోతి. అయితే ఇవి రెండూ సమన్వయం చెందేవే, కానీ సాధనా విధానాలలో కొంచెం తేడా వస్తుంది. ఈ కపిధ్వజ అంటే నేను సమర్పణ చేసుకోను, సాధనల ద్వారా నాలో శక్తి పొందించుకొని ఈ మార్గంలోకి వెళ్తాను. అదికు అందులో భాగంగా పంచపాండవుల సాధనా విధానము నేను మొదలెడుతున్నాను. అందులో పంచపాండవులు ఎవరు అంటే, యోధుడు మిలిటరీ వాడు, యుద్ధము చేసేటటువంటి వాడు ముందు తన శారీరక మానసిక అస్త్ర విద్యా సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి. ఇవి రెండూ ఉన్నా యుద్ధానికి కావలసినటువంటి అస్త్ర శస్త్ర విద్యలు వాడికి లేవనుకోండి, యుద్ధం చేయలేడు వాడు. అంచేత ఈ కోతి మార్గంలో, కపిధ్వజ మార్గంలో మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టవలసి వస్తుంది. కానీ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మన ఆధునిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు అంటే, మీ శరీరంలో ఉన్నటువంటి అంతఃస్రావ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలాంటి స్రావాలు స్రవింపజేస్తే మీరు అలాంటి వాళ్ళు అవుతారు. ఉదాహరణకి యుద్ధం చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన అడ్రినల్ గ్లాండ్స్ కొన్ని సెక్రీషన్స్ వదులుతాయి మన శరీరంలో. అంతఃస్రావ గ్రంథులు, ఎండోక్రైన్స్ అంటాం వాటిని. మన ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలి అంటే స్వాధిష్టాన చక్రము కొన్ని విశేషమైనటువంటి రసాలను వదులుతుంది మన బ్లడ్లో. వదలగానే అంతవరకు నిశ్చింతగా పనులు చేస్తున్నటువంటి వ్యక్తి రెండు నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. దానిని సైకాలజిస్ట్ సైంటిస్ట్ ఏం చెప్తారు అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్. ఫ్లైట్ అంటే పారిపోవటం. ఫైట్ అంటే యుద్ధం చేయటం. అదే అర్జునుడికి వచ్చింది. ముందు పారిపోతానన్నాడు, నాకు యుద్ధం వద్దన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ఫైట్. కానీ ఈ ఫైట్ ఫ్లైట్, యుద్ధం చేస్తాను లేకపోతే పారిపోతాను అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం చాలా కష్టం. ఎప్పుడు పారిపోవాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి. ఒకసారి పారిపోవటమే తెలివైన పని అవుతుంది, ఒకసారి యుద్ధం చేయటమే తెలివైనటువంటి పని అవుతుంది. మరి ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు పారిపోవాలి అని తెలిపేటటువంటి ఏకైక మార్గదర్శకుడు సూర్యుడు. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు యోగ విద్య గురించి చెప్తే ఏం చెప్తాడు అంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. ఈ అవ్యయమైనటువంటి యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. అందువల్ల ఈ సూర్య దేవాలయం అనేటటువంటి దాన్ని మీరు ఇంకొక దేవాలయం లాగా చూసుకోకండి. ఆ యాంగిల్లో అసలు నేను ఈ దేవాలయాన్ని తయారు చేయటం లేదు. నేను ఒకటి ఏంటి అంటే, దమ్మున్న వాళ్ళు గీతలోకి వెళ్ళిపోండి, ఇంకా గీతని ప్రకారం ఇంకా మీ జీవితాలు సరెండర్ చేసేసుకోండి. ఎప్పుడు శ్రీకృష్ణుడు లాగితే అప్పుడు లాగుతాడు. అక్కడ ఇంకా మీరు నేను చేసేది ఏం లేదు అక్కడ. ఈ రెండోది ఉందే, ఇది మనం పట్టుకోవటం దేవుణ్ణి, కోతి మార్గం. ఏం పట్టుకుంటున్నాం అక్కడ? సూర్యుడు ద్వారా మనలో ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని జాగరణ చేసుకుని దానితో వచ్చేటటువంటి సిద్ధులను ఉపయోగించుకునుట. మణిపూరక చక్రం అది. ఏం చేస్తుంది మణిపూరక చక్రం? మణిపూరక చక్రం అన్నా సూర్యకిరణాలన్నా ఒకటే. బాహ్య జగత్తులో సూర్యుడు ఆ విరాట్ పురుషుడు యొక్క మణిపూరక చక్రము. ఇది ఈ విజ్ఞానము, అది తర్వాత చెప్తాను నేను. కుండలిని జాగరణ దాంట్లో చెప్పేగా చాలా పెద్ద శ్రమ సమయ సాధ్యమైనటువంటి విధానాన్ని మొదలెట్టాను నేను. ఇక్కడ కొంచెం మీరు స్టూడెంట్స్ లెవెల్లోనే జీవించటం నేర్చుకోవాలి. ఇంకా మీ వయసుతో సంబంధం లేదు అక్కడ, మీ ఆర్తితో సంబంధం ఉంది. నేర్చుకోవాలి అనే ఆర్తి మీకు ఉంటే నేర్పడానికి నేను సిద్ధమే. ఇక్కడ యాక్చువల్గా సూర్య దేవాలయం గురించి మాట్లాడాలి అని. కానీ ముందు నేను గీత గురించి ఎందుకు చెప్పాను అంటే, అసలు మొత్తము కూడా భగవద్గీత ఆధారంగానే వస్తుంది. ఈ సూర్య దేవాలయం దేని ఆధారంగా పెట్టబోతున్నామనో, భగవద్గీతలోని ఒక శ్లోకం ఆధారంగా పెట్టబోతున్నాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అనేటటువంటి శ్లోకం ఆధారంగా శ్రీకృష్ణుడు సూర్యభగవానుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సూర్యభగవానుడు ఏం చేశాడు? కరిష్యే వచనం తవ. ఇంతట ఎన్ని కోట్ల సంవత్సరాలైనా మనుష్యులు తన ఉనికిని గుర్తించినా గుర్తించకపోయినా, కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా, మొత్తము పృథ్వీ గ్రహము మిగతా ఇతర గ్రహాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జీవనాలకు ఆధారముగా ఉన్నాడు. కరిష్యే వచనం తవ. సూర్యుని చూసి నేర్చుకోవచ్చు. ఎవడు వింటం లేదండి, ఎవడు నా మాట వింటం లేదండి అని ఎవడితోనే ఏదైనా నేను చెప్పాను అనుకోండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఇమీడియట్గా వాళ్ళు ఏమంటారంటే, ఎవడు వీడి మాట వింటం లేదా, వీడి మాట వాళ్ళు ఎందుకు వినాలో అనే ప్రశ్న వీడికి వస్తే సగం ప్రాబ్లం సాల్వ్. కానీ ఎవరిని చూసి నేర్చుకోవాలి? సూర్యుని చూసి నేర్చుకోండి. అసలు సూర్యుడు ఉన్నాడో లేదో కూడా మీకు తెలియదు. సూర్యుడు మీ జీవితాలకు ఎలా ఆధారమో మీకు తెలియదు. ఏ సైంటిస్ట్ నేనే అడగండి చెప్తాడు, సూర్యుడు లేకపోతే జీవితం లేదు. ఎంచేత మీ జీవితాలకే కాదు, అన్ని వనస్పతులకి జీవనాధారము ఆ సూర్యుడే. అన్ని ప్రాణి కోటులకు జీవితాధారము ఆ సూర్యుడే. మనం ఏమైనా కృతజ్ఞత చూపించుకుంటున్నాం? అసలు అటువైపు చూస్తున్నా, ఎండాకాలంలో తిట్టుకుంటాం కూడా. అయినా ఆయనకి సిగ్గులేదు. నువ్వు తిట్టుకున్నా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నీవు ఆయన మాట విన్నా ఆయన పని చేసుకుంటూనే పోతున్నాడు. మరి ఆ వ్యక్తిత్వాలు నిర్మితం చేసుకోవాలి. సూర్య దేవాలయంలో ఈ సూర్య విద్య నేర్చుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్షేత్రాలలో సూర్యుడుగా వెలగాలి. అదే సూర్యవంశపు రాజుల యొక్క చరిత్ర. సూర్యవంశపు రాజుల యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే రామరాజ్యం. అంచేత ఎప్పుడైతే మీరు సూర్యుడిలాగా వెలగటం మొదలెడతారో, మీ చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులు, సహజంగానే స్వర్గీయం అయిపోతాయి. అందరూ అలా సూర్యుడిలాగా జీవించటం కొంతమంది అయినా నేర్చుకోగలిగితే పృథ్వీ స్వర్గంగా మారిపోతుంది. ఇంచేత ఈ సూర్య విజ్ఞానంలో మొదటి పాయింట్ మీకు అర్థమైంది కదా, మీ మాట ఎవడైనా వింటున్నాడా వినకపోయినా, మీరు చేసినటువంటి పనులకి గుర్తింపు వచ్చినా రాకపోయినా, మీరు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మీరు ఉన్న చోటనే కదలకుండా స్థిరంగా ఉండి వెలుతురు, వేడి, తెల్లదనము పంచాలి. సూర్యుడిలో మూడు లక్షణాలు ఉన్నాయి, తెల్లగా ఉంటాడు, వెలుతురిస్తాడు, వేడి ఇస్తాడు. భూర్ భువః స్వః అని గాయత్రి మంత్రంలో చెప్పేవి ఆ మూడు. సూర్యుడి దగ్గర నుంచి ఆ మూడు మనము తెచ్చుకుంటాం. మొట్టమొదట ఏంటి అంటే ఆ తెల్లదనం. తెల్లదనం అంటే ఏంటి, ఇప్పుడంతా చెప్తున్నామే ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అని. ట్రాన్స్పరెంట్ అంటే అర్థమవుతుంది కదా, స్పష్టంగా మీ మనసులో ఉందో చెప్పండి, స్పష్టంగా మీరు ఇతరుల నుంచి ఏం కోరుకుంటున్నారో అది చెప్పండి, చెప్పాక వింటారా వినరా? సూర్యుడు ఏమైనా అడుగుతున్నాడా ఏంటి, నన్ను పూజించండి నన్ను చూడండి అని? నీకు అవసరం అయితే సూర్యుడిని పూజించుకుంటావు, సూర్యుడి దగ్గర నుంచి పొందవలసింది పొందుతావు. ఏమి పొందగలము సూర్యుడి దగ్గర నుంచి? మొట్టమొదట మనం పొందగలిగేది ఏంటి అంటే అక్షయ పాత్ర. ఈనాడు ప్రపంచంలో ఆహార సమస్య చాలా విస్తృతంగా ఉంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అనారోగ్యకరమైనటువంటి ఆహారంగా మార్చుకుని తినేటటువంటి విచిత్రమైనటువంటి మానసిక స్థితికి వచ్చాం మనం. కుక్కుడు ఫుడ్ ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ ఆహార సమస్యకి మహాభారతంలో ఇచ్చిన సొల్యూషన్ చూసుకోండి. వనవాసానికి వెళ్తున్నారు 12 ఏళ్ల పాటు. చాలా మంది వ్యక్తులు మేము దుర్యోధనుల యొక్క రాజ్యంలో ఉండము, మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం అన్నారు పాండవులు. వస్తే మీకు తిండి పెట్టలేను రా బాబు అడవిలో, మేము రాజుగా మా ధర్మం ఏంటి అంటే మీకు తిండి పెట్టాలి, మీరేమో మా వెంట వచ్చేస్తా ఉంటారు, అక్కడికి వచ్చాక మీరేం చేస్తారు అడవిలో, మీకు తిండి తిప్పలు అవి ఏమి ఉండవు. అంటే అప్పుడున్నటువంటి కొంతమంది ఆధ్యాత్మిక విద్యా సాధకులు ఏం చెప్పారు అంటే, మేము చూసుకుంటామండి వాళ్ళ సంగతి, ఫుడ్ గురించి మీరేమో ఆలోచించక్కర్లేదు, మీతో పాటే మేము ఉంటాం. మీరు ఒక విచిత్రమైనటువంటి ఒక మానసిక జాడ్యానికి మానవ జాతి లోనైపోయింది. 12 ఏళ్ల పాటు చాలా మంది మహనీయులు, తపశ్శక్తి సంపన్నులు, సిద్ధులు, శాస్త్రజ్ఞులు 12 ఏళ్ల పాటు పంచపాండవులతో కలిసి జీవించారు అడవిలో. అది చదివారు కదా మీరు. మరి వీళ్ళందరూ ఏంటి, తింటమే చేసి ఉంటారా, ఏమైనా చదువు అది చేసి ఉంటారా? ఈ శాస్త్రజ్ఞులు వాళ్ళు వెళ్ళారు కదా, సిద్ధ పురుషులు వెళ్ళారు కదా, మహాత్ములు వెళ్ళారు కదా పాండవులతో పాటు అడవిలోకి 12 ఏళ్ల పాటు. అంటే ఈ 12 ఏళ్ల పాటు ఏం చేసి ఉంటారు అక్కడ వాళ్ళు? తిండి తిని పడుకుని ఉంటారా? దానికే వెళ్ళుంటారు ఈ సిద్ధ పురుషులను వాళ్ళు, సాధనలు చేసి ఉంటారు, అవేం పట్టించుకో మనం. సరే, ఇంతకీ అక్షయ పాత్ర గురించి చెప్తున్నాను నేను. అప్పుడు ధౌమ్యుడు అనేటటువంటి పాండవుల పురోహితుడు వచ్చి సూర్యోపాసన చేయను ఆయన ఇదిస్తారా అంటే, సూర్యోపాసన ఆయన చేస్తాడు, చేస్తే సూర్యుడు ఆయనకి అక్షయ పాత్ర ఇస్తాడు. ఆ అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చి, అందరు భోజనాలు అయ్యేంత వరకు నువ్వు ఇందు నుంచి అన్నం వడ్డిస్తూ ఉండు, ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉండు, తరగదు అది, ఎప్పుడు ఆగుతుంది ఆ పూటకి? ద్రౌపది తినేసిన తర్వాత ఇంకా ఆ పూటకి అక్షయ పాత్ర ఆహారం ఇవ్వదు మళ్ళా రెండో పూటకి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. మహాభారతంలో అక్షయ పాత్ర సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్తున్నాం. ఆ అక్షయ పాత్రని ఎదురకుండా పెట్టుకుని ఉన్నటువంటి ఈ భారతీయ దద్దమ్మలు ఆహార సమస్యకి నివారణోపాయము కనిపెట్టలేకపోతున్నారు. తప్పు ఎవరిది? ఆయన అక్కడే ఉన్నాడు ఎదురకుండా. నేను అక్షయ పాత్ర ఇవ్వటానికి తపస్సు చేయాలి, దానికి సాధన చేయాలి, అడిగితే ఏమి ఇచ్చాడు, అడిగితే వచ్చేది బిత్తం తప్ప జ్ఞానం కాదు, శాస్త్రము కాదు. అడుక్కుంటే ఇంజనీర్ అవుతావా, తిండి పెట్టవు సాపూటకి. ఇంజనీర్ అవ్వాలంటే మాత్రం ఆ శాస్త్రం చదువుకోవాలి. అందుకే ముందే చెప్పాను, శ్రమ సాధ్యము సమయ సాధ్యము. మీరు శ్రమ సమయము ఇవ్వగలిగితే ఏం చదువుకోవాలో మాత్రం నేను మీకు గ్యారంటీగా చెప్పగలను, అక్షయ పాత్ర లభిస్తుంది. ఇంకోటేంటి, సమాజంలో మనం వృద్ధి చెందాలంటే తిండి ఉంటే ఒకటి సరిపోదు, వనరులు కావాలి. వనరులు కావాలి అంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటే బంగారం కావాలి. ఓరిని ఇల్లు బంగారం కాను దగ్గర నుంచి రకరకాలైనటువంటి టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంచేత సూర్యుడి యొక్క బంగారము మీకు అందజేసేటటువంటి విద్య ప్రకృతిలో వచ్చేసింది. మీకు అది అర్థం అవటం లేదు, మాట్లాడితే బంగారం అనే మాట ఎందుకు వస్తుందో కూడా మీకు తెలియటం లేదు. సూర్యుడు తన హిరణ్య గర్భతత్వాన్ని ప్రపంచానికి అందజేసేస్తున్నాడు. ఎప్పుడు కూడా బిజినెస్ పీపుల్ సినిమా వాళ్ళు స్పందిస్తారు, కరెక్ట్గా స్పందిస్తారు. చేత ఎన్ని ఓరిని ఇల్లు బంగారం కాను నేను మర్చిపోయాను. ఇప్పుడు 5 or 6 ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి, గ్రాముల గ్రాముల బంగారం మీకు పిచ్చి పిచ్చి ప్రశ్నలకు జవాబిచ్చి మీ ఎడం చేతికి ఎన్ని వేళ్ళున్నాయి చెప్పగలరా, అది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎదురుకుండా కూర్చున్నవాడు కళ్ళజోడు పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? ఇవి ప్రశ్నలు. మీరు వింటున్నారా ఆ ప్రశ్నలన్నీ? ఇంతకంటే గొప్ప ప్రశ్నలేం లేవు అక్కడ. కానీ ఆ ప్రశ్నలకి మీకు ఏం లభిస్తోందో గమనిస్తున్నారా? బంగారం లభిస్తుంది. అంటే చిన్న చిన్న ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసినా మీకు బంగారం వస్తుంది అని ప్రకృతి చెప్తుంది. కానీ మనం ఈ మార్గానికి రావటం లేదు. శమంతకమణి అని మహాభారతంలో సత్రాజిత్తు దగ్గర ఉండేది. శమంతకమణి ఏం చేస్తుంది రోజుకి? 1 gram బంగారం కాదు, 21 మణుగుల బంగారం రోజుకి. మరి ఆ శమంతకమణి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యోపాసన వల్ల వచ్చింది. ఇంతేకాదు, మన శరీరములో ఉన్నటువంటి అనేక కామ క్రోధ లోభ మద మోహము లాంటి దుర్లక్షణాలను కూడా చంపుతుంది సూర్యుడి యొక్క కిరణాలు. రావణాసురుడు ఈ 10 రకాలైనటువంటి మదాలకి ప్రతీక. 10 ఇంద్రియాలు ఉన్నాయి మనకి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వాటిలో ఉండేటటువంటి పిచ్చితనం ఉందే, దుర్గుణాలు, వాటిని చంపటానికి రాముడికి హెల్ప్ చేసింది ఎవరు అంటే అగస్త్యుడు. అగస్త్యుడు ఏం చెప్పాడు అంటే ఆదిత్యోదయం. చేత సూర్యోపాసన ఖచ్చితంగా శ్రీకృష్ణుడికి ఉపయోగపడేటటువంటి సైనికులను తయారు చేస్తుంది. మణిపూర చక్ర జాగరణకి సంబంధించినటువంటి తత్వాలు అక్కడ చెప్పబడతాయి. దీంట్లో ఈ సూర్యకిరణ విజ్ఞానమే జ్యోతిష్ శాస్త్రంగా మన ఋషులు అందజేస్తే, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి సూర్యకిరణ విజ్ఞానాన్ని మనం మర్చిపోయాం. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి సూర్యోపాసన మనం మర్చిపోయాం. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయామంటే, చాలా మంది అస్ట్రాలజర్స్ అసలు సూర్యుడు మీకు పనికిరాడండి, సూర్య అంతరం వచ్చిందంటే చాలా ప్రమాదం, అందులో సూర్యుడిలో శుక్ర అంతరం వచ్చిందంటే ఇంకా చాలా ప్రమాదం అండి, అంటే సూర్యుడికి ఇదే పని నీ మీద కసి తీర్చుకోవడం, ఇంకో పని లేదు పాపం సూర్యుడికి. అలాంటి జ్యోతిష్కులు, అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ విచిత్రమైనటువంటి భారతదేశంలో ధ్యానమేమో అంత ఉన్నది, ఆచరణేమో శూన్యము. దాన్ని సవరించుకోవటానికి ఈ సూర్యదేవాలయ స్థాపన చేస్తున్నాను. ఈ సూర్యదేవాలయ స్థాపనలో మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సూర్యదేవాలయము మీ యొక్క మణిపూరక చక్ర జాగరణకి సంబంధించిన విషయాలు నేర్పుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఆధ్యాత్మిక గురించి, 2, 1 ఏకైక లక్ష్యము, 2 శ్రమ సమయ సాధ్యము అని చెప్పాను. అలాగే సూర్యదేవాలయం గురించి నేను చెప్తున్నటువంటి ఈ మాటలు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. సూర్యదేవాలయము మణిపూరక చక్ర జాగరణ, సూర్యదేవాలయము మణిపూరక చక్ర జాగరణ. మణిపూరక చక్ర జాగరణతో ఏమవుతుంది? మీకు అక్షయ పాత్ర లభిస్తుంది, శమంతక మణి లభిస్తుంది, శత్రువుని గెలచటానికి కావలసినటువంటి ఆదిత్య హృదయం లభిస్తుంది. ఇవి మూడు దీంట్లో ఉండేటటువంటి ఫలితాలు. ఇది మన మహాభారతంలో చెప్పబడినటువంటివి, మన శాస్త్రాలలో చెప్పబడినటువంటివి. జర మణిపూరక చక్ర జాగరణ, ఆహార సమస్య ఉండదు, బంగారం సమస్య ఉండదు, శత్రువులు ఉండరు. శత్రువులు ఉండరు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటటువంటి మాట లేదు అక్కడ మణిపూరకంలో. ఆ మణిపూరక చక్ర జాగరణను పరిపూర్ణముగా ఉపయోగించుకున్నటువంటి వాడు రావణాసురుడు. కానీ చివరి చివరికి ఏం చేశాడు? తప్పు మార్గాన పట్టాడు. కానీ వాణ్ణి సంహరించాలి అంటే నాభిని కొట్టాల్సి వచ్చింది. నాభిని కొట్టకపోతే, విభీషణుడు ఆ సంగతి రాముడికి చెప్పు ఉండకపోతే రావణాసురుడు చచ్చేవాడు కాదు. ఇంచేత ఆ నాభి చక్రము మణిపూరక చక్రము యొక్క విలువ అర్థమవుతుందా? హనుమంతుడు కూడా చెదిరిపోయి కళ్ళు, నేను చాలా తప్పు చేశాను, రాముడికి దాస్యం చేస్తున్నాను, అసలు రావణాసురుడికి దాస్యం చేస్తే బాగుండేది అనుకున్నట్ట. సీతాదేవిని చూడటానికి లంకకి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఆ అడ్వాన్స్డ్ స్థితి చూసి ఏంటో రాముడికి దాస్యం చేస్తున్నాను నేను. ఇదంతా కూడా మణిపూరక చక్రం యొక్క జాగరణ ప్రభావాలు. ఈ మణిపూరక చక్ర జాగరణ చేయటానికి కావలసినటువంటి 12 విధానాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం మనం. ఇవాళ చెప్పింది అర్థమైంది కదా? ఇవాళ మీకు సంబంధించినది ఒకటి చెప్పాను నేను, అదేంటి అంటే భగవద్గీత సాధన. అది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే అనేక అనుమానాలు ఉంటున్నాయి, అంచేత ఆ అనుమానాలు తీర్చటం కూడా ముందు లైన్లో పడాలి కదా మన వాళ్ళు. సూర్య విజ్ఞానంలో ఏం నేర్చుకోబోతున్నాం మనం? మణిపూరక చక్ర జాగరణ గురించి నేర్చుకోబోతున్నాం. దాని ద్వారా అన్నము వస్త్రము వనరులకి లోటు లేకుండా మనము ఆనందంగా జీవిస్తూ 10 మందికి ఆనందంగా జీవించేటటువంటి పరిస్థితులు సూర్యుడు ఎలా కలగజేస్తున్నాడో అలా కలగజేయటానికి కావలసిన సాధనా విధానాలు నేర్చుకోబోతున్నాం. జయ గురుదేవ్.